ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతున్న శ్రీమద్ భాగవతం దశస్కంద మూడో భాగం 69వ అధ్యాయము 18వ శ్లోకం.
దృష్టం తవ అంగ్రీభం జనత అపవర్ఘం బ్రహ్మాదిభిః హృది విచింత్యం అఘాధ బోధై సంసారకూపా పతితా ఉత్తరణ అవలంబం ధ్యాయన్ చరామి అనుగ్రహణ యథా స్మృతి స్యాత్. దృష్టం తవాంగ్రియుగలం జనతాపవర్గం. దృష్టం తవాంగ్రియుగలం జనతాపవర్గం బ్రహ్మాదిభిహృద విచింత్య అఘాధ బోధైః బ్రహ్మాదిభిహృది విచింత్యం అఘాధ బోధైః సంసారకూప పతితోత్తరణావలంబం. సంసారకూప పతితోత్తరణావలంబం ధ్యాయం చరాని అనుగృహ్ణ యదా స్మృతస్యాత్. ధ్యాయం చరామి అనుగృహ్ణ యదా స్మృతిః స్యాత్.
దృష్టం గాంచితని తవ నీ యొక్క అంగ్రియుగులం పాదయుగులమును జనత నీ భక్తులకు అపవర్గం మోక్షమూలము బ్రహ్మాదిభి బ్రహ్మాదులచే హృది హృదయములందు విచింత్యం ధ్యానింపబడినవి అఘాధ అఘాధమగు బోధై జ్ఞానము కలివరగు సంసారకూప సంసారకూపములో పతిత పడిన వారి యొక్క ఉద్ధరణ ఉద్ధరణ కొరకు అవలంబం ఆశ్రయము ధ్యాయన్ నిరంతరము స్మరించుచు చరామి సంచరించదును అనుగ్రహణ నన్ను అనుగ్రహము యదా దానిచే స్మృతి స్యాత్ కలుగలదు. అర్థం చెప్పింది యేసు భక్తంత్ర ప్రభుపాద బాలశిష్యులు. భావము భక్తులకు మోక్షము నసున్నవి అగాధ జ్ఞాన సంపన్నులకు బ్రహ్మాది దేవతలెన్ను కేవలం తమ హృదయమునందు ధ్యానింపగలిగినవి సంసారకుప్ప పడిన వారు తమ ఉద్ధారము కొరకై ఆశ్రయించు అయిన నీ పాదపద్మలు ఇప్పుడు గాంచితని. నేను సంచరించినప్పుడు నిరంతరము నిన్ను స్మరించలాగా నన్ను అనుగ్రహము నిన్ను స్మృతి అందు నిలుపుకునే శక్తి నాకు ప్రసాదింపము. భాష్యం నీకేది చేయగలను అని శ్రీకృష్ణుడు నాదును అడగగా ఆ దేవర్షి ఇచ్చట సమాధమిచ్చున్నాడు. నాదుడు శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుడు కనుక ఈ మనవి ఉదాత్తముగా ఉన్నది. ఓమజ్ఞాంతమరిందశ్చ జ్ఞానాంజనశ్చలాకయ చక్షుమునంతమయైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుముదాయ కృష్ణపృష్ఠాయ భూతలి శ్రీమతే భక్తి వేదంత స్వామీతి నామిని. నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలోని భగవంతుని యొక్క కరుణ భక్తులపై ఏ విధంగా ఉంది, భక్తుడు ఏ విధంగా భగవంతుని కోరుకోవాలి, తర్వాత గృహస్థుడు అతిథికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఎలా ఆతిథ్యం చూపించాలి, తర్వాత భక్తుల పట్ల లేదా భగవంతుని పట్ల భక్తులు ఏ విధంగా ప్రార్థనలు అర్పించాలి, ఈ విషయాలన్నీ కూడా ఇందులో చర్చించుకోవచ్చు, తెలుసుకోవచ్చు కూడా. అయితే భగవంతుని గురించి బ్రహ్మా దేవతలు కూడా అవగాహన చేసుకోలేరు. మనకన్నా చాలా ఉన్నతమైన వారు, తెవితేటలో కానీ శక్తిలో కానీ సామర్థ్యంలో కానీ ఎంతో అధికులైన బ్రహ్మా దేవతలు కూడా దేవదేవుని యొక్క శక్తిని కానీ ఆయన వైభవాన్ని కానీ ఆయన కీర్తిని కానీ ఆయన యొక్క గొప్ప లీలను కానీ కొంచెం కూడా అవగాహన చేసుకోలేరు. ఇక సాధారణ మానవులు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? కానీ మనం ఈ సభ్య సమాజంలో కొంతమంది సత్సాంగత్యం ద్వారా ప్రవచనాలు విని అజ్ఞానం వల్ల శ్రీకృష్ణుని దేవతల్లో ఒకరుగానో లేదంటే గొప్ప పురాణ పురుషుడుగానో భావిస్తూ ఉంటారు. మరికొంతమంది శ్రీకృష్ణు గురించి ఎంతగా శ్రవణం చేసినా కూడా అతను నిరాకారుడని లేదంటే గొప్ప అద్భుత శక్తి కలవాడని భావిస్తూ ఉంటారు. అంత సాధారణ మానవులని మనం కూడా ఇటువంటి తప్పు విధాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. గొప్ప గొప్ప దేవతలు, ఆ ఋషులు, యోగులు, బ్రహ్మ దేవతలు కూడా భగవంతుని తెలుసుకోలేనిది. ఇంకా సాధారణ వ్యక్తుల గురించి ఏ విధంగా తెలుసుకుంటారు? దీనికి ప్రోపదరించే వ్యాఖ్యానం ఏంటంటే, భగవంతుని దేవదేవునిగా అంగీకరించడం కోసం మనుజుడు ఈ జన్మలో కానీ లేదా ముందు జన్మల్లో కానీ తపోసంపన్నుడు కావలసి ఉన్నది అని చెప్తున్నారు. ఎవరైతే తపోసంపన్నుడు కాగలుగుతాడో అటువంటి వ్యక్తి మాత్రమే దేవదేవుని శ్రీకృష్ణుగా అంగీకరిస్తాడు, పరమపురుషుడుగా అంగీకరిస్తాడు, లేదంటే అంగీకరించడు. మరి తపోసంపన్నుడు అంటే అర్థం ఏంటంటే, ముందు జన్మల్లో భగవంతుడి కొరకు మనం త్యాగం చేసింది. త్యాగం అంటే మనకున్న వదిలడం కాదు, నిస్వార్థంగా భగవంతుడు సేవ చేసిన ఉండాలి. అది ఈ జన్మలోనే కావచ్చు, పూర్వజన్మలో కూడా కావచ్చు. ఈ విధంగా జన్మ జన్మలుగా మనం ఆ దేవదేవునికి నిస్వార్థంగా ఎంత సేవ చేస్తూ సేవ చేస్తూ సేవ చేస్తూ సంపద పెంచుకుంటామో, భక్తి అనే సంపద పెంచుకుంటామో, ఆ విధంగా మనం భగవంతుడి పట్ల అవగాహన స్థాయిని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. అందువల్లే కృష్ణుడు భగవద్గీతలో బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాన్ ప్రపంచితే వాసుదేవ సరమతి సా మహాత్మ సుదుర్లభ అంటున్నాడు. ఎన్నో జన్మలుగా ఈ భక్తి అనే దాన్ని కూడగట్టుకుంటూ చివరికి అతడు నన్ను దేవదేవునిగా అంగీకరిస్తాడు, వాసుదేవుడే సమస్తానికి అధిపతి అనే విషయాన్ని అంగీకరిస్తాడు అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. అందులో ప్రభుపాదులు ఇచ్చిన ఈ వ్యాఖ్యాన్ని తీసుకుని మనం ఈ జన్మలో కానీ లేదా పూర్వజన్మలో ఎత్తలేవు, అది మనకి విడిచిపోయి ఈ జన్మలో మనకు అవకాశం ఉంది. ఈ జన్మలో మనం ఎంత నిస్వార్థంగా భగవంతుడికి సేవ నడిపిస్తామో ఆ విధంగా మన భక్తిని మనం పునఃప్రారంభించగలుగుతాం లేదా అభివృద్ధి సాధించగలుగుతాం. అంతే ఇక్కడ ముఖ్య విషయం. దాని తర్వాత శుద్ధ భక్తుని కరుణ వల్ల మనకి భగవంతుడు అర్థమవుతాడు. ఇక్కడ భక్తుడు అవడానికి మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే తపోసంపన్నుడు కావడం. దాని తర్వాత మనం శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం, అతని కరుణ వల్ల మాత్రమే భగవంతుడు మనకి యథాతథంగా అర్థమవుతాడు లేదా అర్థం కాడు. అందుకు శుద్ధభక్తుని సాంగత్యం అనేది మనకు శిల ప్రబోధ వద్ద మనకు లభించింది. పాశ్చాత్య దేశాల్లో ఏ ఒక్కరికి కానీ దేవదేవన్ శ్రీకృష్ణు గురించి కానీ లేదా మహాప్రభు గురించి కానీ ఎవరికి కూడా అవగాహన లేదు. ప్రభుపాదరు నేరుగా వెళ్ళి ఇతడు శివదేవన్ శ్రీకృష్ణ భగవానుడు, మీరందరూ ఇతనికి పూజ చేయండి, అతనికి అర్చించండి, అతను సేవించండి, అతను భక్తులు కండి అంటే ఎటువంటి ప్రశ్న లేకుండా ప్రతి ఒక్కరు ఆ దేవదేవుని సేవల్లో నమ్మకమయ్యారు. అంటే శుద్ధ భక్తుని యొక్క శక్తి అంత గొప్పది అని తెలుస్తుంది. మరి మన సందేహం రావచ్చు, ఏం ప్రభు అక్కడ ప్రభుపాద చెప్పారు కదా, మరి మన భారతదేశంలో మత్స్యం మనం కృష్ణు గురించి వింటూ ఉన్నాం, తర్వాత కృష్ణుని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం, పురాతన కాలం నుంచి మన కృష్ణుడు బాగా పరిచయమే కదా, మరి మనమెందుకు కృష్ణుని అంగీకరించట్లేదు? వాళ్ళు స్వయంగా చెప్పగానే తీసుకున్నారు, మనం తీసుకోలేకపోతున్నాం, కారణం ఏంటి అనే ప్రశ్న మనకు రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, ప్రభుపాదారు ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తారంటే, ఆయన ప్రత్యక్షంగా జరిగిన సందర్భం అది. ప్రభువాదారు ప్రారంభంలోనే వచ్చిన కొత్త భక్తులకు మొదుగు నేర్పించేవారు. మొదుగు నేర్పిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రభువాదారికి వచ్చి, స్వామీజీ నాకు మృదంగం గురించి ఏమీ తెలియదు, మీకు కొద్దిగా మృదంగం చెప్పి నేర్పిస్తే నేర్చుకుంటానని చెప్పారు. ఓకే, నువ్వు $200 ఇవ్వని చెప్పాడు నెలకి. సరే, ఆ యొక్క దిగొట్టి ప్రభువాదారు $200 ఇస్తున్నాడు, నేర్చుకుంటాను. ఇంకొక వ్యక్తి వచ్చాడు, స్వామీజీ నాకు మృదంగం గురించి కొంచెం అవగాహన ఉంది, తాళం ఎలా వేయాలి తెలుసు, అని నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, కొంచెం చెప్తారా అన్నాడు. అప్పుడు ప్రభువాదారు అన్నారు, నువ్వు $400 ఇవ్వని చెప్పారు. దానికి ఆ భక్తుడు అన్నాడు, ఏం స్వామీజీ అతనికి ఏమో $200 చెప్పారు, నాకేమో $400 చెప్తున్నారు, ఇదేమిది అన్యాయంగా ఉందన్నారు. అప్పుడు ప్రభువాదారు అన్నారు, నాయనా అతను మృదంగం గురించి ఏం తెలియదు, ఇలా చేయంతే చెప్తే సుతాగా నేర్చుకుంటాడు, ఎటువంటి సందేహం లేకుండా. నీకు మృదంగం గురించి ఆల్రెడీ ఒక పాత అభ్యాసం ఉంది, ఆ అభ్యాసం మొత్తం తూసేసిన తర్వాత నీకు కొత్త మృదంగం ఎట్లా నేర్పించాలని నేర్పించాలి, ఇది నాకు కష్టంతో కూడుకున్న పని, అందువల్ల నీకు $400 అని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం మనం భారతదేశంలో కానీ, లేదంటే మనం కృష్ణుడు నాకు తెలుసు, నేను చదివాను, నేను విన్నాను అనుకున్న మనం కృష్ణుని నేరుగా అంగీకరించడానికి మనం ఒప్పుకోం. ఎందుకంటే మన తలకాయల్లోని ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ ఉంది. ఈ ఓల్డ్ స్టాక్ పూర్తిగా నిర్మూలించబడే వరకు మనం దేవదేవుని యొక్క వచనాలని లేదా ఆధ్యాత్మిక వచనాలని స్వయంగా తీసుకోవడం ఒప్పుకోం. కానీ ఎవరికైతే భగవంతు గురించి ఏమీ తెలీదు, అటువంటి వాళ్ళకి ఇతరు శిక్షణుడు, ఇతరు నీవు సేవ చేయి అని చెప్తే ఎటువంటి సందేహం లేకుండా ఆ వ్యక్తులు సేవ చేశారు. అది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అందులో మన హృదయాల్లోని మనం ఎప్పటి నుంచో రకరకాల అవగాహన కలిగి ఉన్నాం దేవదేవుని శ్రీకృష్ణుని పట్ల. అందులో కృష్ణుని దేవదేవుడు ఆయన సేవ చేయి అంటే మన మనసులో ఉన్న పాత ఆలోచనలు లేదా పాత భావాలకు అనుగుణంగా కృష్ణుని అంగీకరించడానికి మనం ముందుకు రావట్లేదు. కానీ పాశ్చాత్యులు ఎటువంటి అవగాహన లేదు కృష్ణ గురించి, కృష్ణను స్వీకరించండి, కృష్ణ భక్తులు కండి అంటే నేరుగా అవుతున్నారు. ఇద్దరు సందర్భాలు కూడా ప్రభువాదారు ఇచ్చిన సందేశం ఒకటే, కానీ మనం స్వీకరించడం ఆలస్యమవుతుంది, వారు స్వీకరించడం తలపరితులవుతుంది. అందువల్ల శుద్ధ భక్తి సాంగత్యం ఉన్నప్పుడు మనం కృష్ణుని యథాతథంగా అర్థం చేసుకోగలుగుతాం అనే విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్, శ్రీకృష్ణ భగవానుడు అతనికి యొక్క పవిత్రమైన భక్తుల్లో నారదుడు. మరి అతనికే భగవంతునికి దివ్యమైన లీలలు, ఆయన కర్మలు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. ఎలా భగవంతుని యొక్క దివ్యమైన లీల ఏ విధంగా చేస్తున్నాడు? సాధారణ ప్రపంచంలో ఎంతోమంది భార్యలున్న వ్యక్తులు చాలా మంది, మనం శాస్త్రాలు కూడా ఉన్నాం. చిత్రకేత మహారాజుకి కోటి మంది భార్యలు ఉన్నారు, యాక్చువల్ శ్రీకృష్ణ భగవాను కన్నా చాలా ఎక్కువ. మరి ఆయనేమో కోటి మంది వారిని కోటి మంది అంతపాలు కట్టించాడు. మరి ప్రతి ఒక్క అంతపురంలో చిత్రకేత మహారాజు లేడు, ఆయన ఒక అంతపురంలో ఉంటే మిగతా అంతపురం లేడు. కానీ శ్రీకృష్ణుడు 16,108 అంతపురం నిర్మించి ప్రతి ఒక్క రాణి యొక్క అంతపురంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఉన్నాడు. నారదుకు ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, గొప్ప యోగి తనను తాను 7 విభాగాలుగా విభజించుకోగలుగుతాడు. అంటే యోగ విభాగంలోని నీకు మనం ధ్యాన పద్ధతిలో వెళ్ళినట్టయితే, హఠాయోగంలోకి వెళ్ళినప్పుడు మనిషి తనను తానుగా 7 పర్సనాలిటీస్ డెవలప్ చేసుకోగలుగుతాడు. ఇది మనకున్న ఎంపవర్. మరి మనకన్నా యోగేశ్వరుడు అని దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు, ఆయన తన నుంచి 8 రూపాయలని విభజించుకుంటాడు. అందువల్ల ఆయన 16,108 అంతఃపురాల్లోని 16,108 శ్రీకృష్ణులుగా ఆయన ప్రయోజనపడ్డాడు. శ్రీకృష్ణు యొక్క ఆ యొక్క దివ్యమైన చర్య నారదుడికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నిజంగా అది అవుతుందా, ఎలా ఉంటుందో చూడాలి అనే కోరికతోని ఆ అంతఃపురాలన్నీ కూడా చూడడానికి వెళ్ళాడు. కనిపించిన ప్రతిసారి కూడా నారదుడికి శ్రీకృష్ణుని ఆచర్యిస్తున్నాడు, కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎంతో గౌరవంగా సత్కరిస్తూ ఉన్నాడు. అది నారదుడికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఒకే వ్యక్తి రకరకాలుగా ఆయన విభజించబడి ఉన్నాడు. ఒక వ్యక్తి చేసిన పని రెండో వ్యక్తి తెలిసి ఉండాలి, సేమ్ పర్సనే. కానీ ఏమి తెలియనట్టు, నారద బాగున్నారా, ఎప్పుడు వచ్చారు మీరు, మీరెంత కుశలమేనా అని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మంచి సత్కరించి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఇది నారదుడు అర్థం చేసుకోలేపాడు. అదే అతనికి ఆశ్చర్యం కలిగించింది. మరి ఇక్కడ ఆతిథ్యం అనే విషయం తీసుకున్నట్టయితే మనం మన తోటి అతిథిని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకుంటే మనం బ్రాహ్మణుని కానీ భక్తుని కానీ భగవంతుని కానీ ఎట్లా ఆతిథ్యం అని తెలుస్తుంది. సాధారణంగా మనం ఆతిథ్యం అనేది మనకు సరిగ్గా తెలియదు. ఇక బ్రాహ్మణుడు మనం ఎట్లా గౌరవిస్తాం, లేదా అతను మన ఇంటికి వస్తే ఏ విధంగా గౌరవిస్తాం, ఇక భక్తుడు మన ఇంటికి వస్తే ఏ విధంగా గౌరవిస్తాం, భగవంతుడు స్వయంగా మన ఇంటికి వస్తే ఏం గౌరవిస్తాం. మరి ఈ రోజుల్లో ఎవరైనా ఇంటికి వస్తున్నాం అని ఫోన్ చేస్తే తన ఇంట్లో ఉన్న సెల్ ఫోన్లో నేను లేనని చెప్తాడు. ఇది మన పరిస్థితి. ఒకవేళ ఇంటికి వచ్చాడు అనుకున్నాం, చెప్పా చేయకుండా వచ్చిన వ్యక్తికి మనం అతనికి సాధారణంగా ఆహ్వానించిపోయి మనం వచ్చా కూర్చో అని చెప్పి అతనితో కుశల ప్రశ్న మాట్లాడకుండా పక్కన టీవీ ఆన్ చేస్తాం, ఆ టీవీ పక్కన పోతూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు కలిసి ఒక విషయం కూడా డిస్కస్ చేసింది ఉండదు, ఆ టీవీల విషయాలు కూడా డిస్కస్ చేస్తుంటారు. ఇక వారి మధ్య ఎటువంటి సంబంధ భావాలు ఉంటాయి, ఏమీ ఉండదు, కంప్లీట్గా జీరో అయి ఉంటుంది. అందులో అతిథిని ఏ విధంగా గౌరవించాలో మనం తెలియనప్పుడు మనం బ్రాహ్మణుని కానీ భక్తుని కానీ భగవంతుని కానీ ఏ విధంగా గౌరవిస్తాం, అందులో మనం పూర్తిగా అదో స్థాయిలో ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. శాస్త్రాలు ఏమని వివరిస్తున్నాయంటే భగవద్భక్తుడిని మనం సంపూర్ణంగా గౌరవించాలి, బ్రాహ్మణుని కూడా. ఏ విధంగా గౌరవించాలంటే మనకి ఇంటికి వచ్చినప్పుడు అతన్ని మనం సాధారణంగా ఆయన ఆహ్వానించి ఉచిత రాసం అనివ్వాలి. అతనికి మనకు ఉన్నదంతలో ఉన్నంతగా అతనికి అర్పించాలి, సంతృప్తిపరచాలి, ఆహారం కావచ్చు వస్తువులు కావచ్చు ఇచ్చి అతను సంతృప్తి చెందిన తర్వాత అతని దగ్గర నుంచి మనం ఈ యొక్క కృష్ణ చిత్తన జ్ఞానాన్ని తెలుసుకుని మన యొక్క భక్తి మార్గంలో అభివృద్ధి చెందాలి. ఒకవేళ మనం ఆ భక్తుని ఆహ్వానిస్తాయి స్థితిలో మనలేం, అంటే మన ఇల్లు చాలా సాధారణంగా ఉంది, కనీసం ఆ వ్యక్తిని కనీసం మనం ఇంట్లోకైనా ఆహ్వానించాలి చాలు. ఇంట్లోకైనా ఆహ్వానించిన ద్వారా ఆ వ్యక్తి మనం గౌరవించడం అవుతాం. మనం ఆహారం ఏం పెట్టలేకపోవచ్చు, కనీసం గ్లాస్ నీరు ఇచ్చినా కూడా చాలు, చాలా సంతృప్తి పడతారు. ఒకవేళ ఇల్లు కూడా లేదు, నాకు గ్లాస్ నీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నన్ను చాలా నిరుపేదని అంటే ఆ భక్తుల్ని ఆహ్వానించిపోయినా కూడా పర్లేదు, అతను సాష్టాన్ని నమస్కారం చేసి ప్రణామాన్ని అర్పించి అతనికి నుంచి నీ భగవత్ సందేశాన్ని తెలుసుకోవచ్చు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మళ్ళీ అదే శాస్త్రం గృహస్థులకు ఏమని వివరిస్తుందంటే అతిథి ఏ క్షణంలో కానీ రావచ్చు. అతను మన ఇంటికి వచ్చినప్పుడు అతనికి సంపూర్ణంగా మర్యాదలు అర్పించాలి, ఇది నీ యొక్క కర్తవ్యం అని గృహస్థులు నిర్దేశిస్తుంది. మరి అదే శాస్త్రం ఎవరైతే ఆతిథ్యానికి వచ్చారో వాళ్ళు కూడా నిర్దేశిస్తుంది, నువ్వు ఎవరింటికైనా వెళ్ళొచ్చు, కేవలం 3 రోజులు మాత్రమే వారి ఇంట్లో ఉండాలి, 3 రోజులు దాటి వారి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తుంది. అంటే ఒకవైపు అతిథిని ఏ విధంగా గౌరవించాలో గృహస్థులు బోధిస్తుంది, అదేవిధంగా ఆతిథ్యం తీసుకున్న వ్యక్తి కూడా ఆతిథ్యం ఇచ్చాడు కదా అని సంవత్సరాలు కూడా కూర్చోడం కూడా కాదు, అతను కేవలం నీ 3 రోజులు మాత్రం అతను ఇంట్లో ఉండి అతనికి కృష్ణచిత్తన జ్ఞానం అందించాలి అనే విషయం కూడా చెప్తోంది. అందువల్ల ఈ యొక్క భక్తి సేవలను ఆచరించే వ్యక్తుల్ని గృహస్థులు కావచ్చు, లేదా ఆతిథ్యం తీసుకున్న ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు ఆ విధంగా సత్కరించాలి, గౌరవించాలన్నది ఇక్కడ ముఖ్య విషయం. అందులో సాధారణమైన ఒక ఆతిథ్యాన్ని మనం ఏ విధంగా ఎవరిని తెలుసుకుంటామో అప్పుడు బ్రాహ్మణులు కానీ, లేదా గురువుని కానీ, లేదా భగవంతుని కానీ మరి ఏ విధంగా గౌరవించాలో మనకు తెలుస్తుంది. బ్రాహ్మణుని మనం ఆహ్వానించినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు అతనికి మన ముందు శాస్త్రాలు మనం చదువుకున్నాం, మనకు బాగా ఆధారం ఉన్నట్టయితే అతనికి గోవునిచ్చి సంతృప్తిపరచచ్చు, లేదా విలువైన కానుకలు ఇచ్చి సంతృప్తిపరచచ్చు. అది కూడా లేదంటే సంతృప్తిగా ఆహారం పెట్టు, ఎందుకంటే బ్రాహ్మణ భోజన ప్రియుడు, బ్రాహ్మణుగా సంతృప్తిగా ఆహారం పెడితే అతను చాలా సంతృప్తి పడతాడు. ఆ విధంగా బ్రాహ్మణుడికి నువ్వు ఆతిథ్యాన్ని ఇచ్చి అతని నుంచి నువ్వు కృష్ణ చేతి జ్ఞానం తెలుసుకోవచ్చు. ఇక లేదా గురువు మన ఇంటికి వచ్చినప్పుడు అతనికి సంపూర్ణంగా అతన్ని సంతృప్తిపరచాలి, మనసా వాచ కర్మను అతను సేవ చేయాలి, అతని నుంచి కృష్ణచేతి జ్ఞానం తెలుసుకోవాలి, సేవక భావంతో మన ఆ కార్యాన్ని వర్తించాలి. ఇక దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ వచ్చినప్పుడు ఇది మనం ఇంతకుముందు చాలా మందికి కూడా తెలుసు, విదురుడి ఇంటికి దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ వస్తే కృష్ణుని ఏ విధంగా ఆహ్వానించడం మనందరికీ సుపరిచితమే, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ ఆతిథ్యం అనేది ఆ విధంగా చేయాలనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా భగవంతుడి నుంచి భగవంతుడు ఆ యొక్క భక్తుడికి ఏం కావాలని అడుగుతున్నాడు ఇక్కడ నారదుని. నారద, నీకు నేనేం చేయగలను అని అంటున్నాడు. ఈ అనే ప్రశ్నకి నారదుడు భక్తులందరికీ ఆదర్శపడే విధంగా తన ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం చేసే పని అందరూ కూడా అన్నీ కూడా ఇతరులందరూ ఇతరులందరికీ కూడా ఆదర్శపాయం ఉండే విధంగా మన కార్యాలు ఆచరించాలని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నారదుని శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీకేం చేయగలను అని అడుగుతున్నాడు. ఇక్కడ నీకేం చేయగలను అనే వర్డు నేను నీకు దాసుని అనే విషయం వ్యక్తపరుస్తుంది. దేవదేవుని శ్రీకృష్ణ భగవాను సమస్త జగత్తుకి అధిపతి అధినేత అనేటప్పుడు కూడా నారదుకి దాసుడిగా నిలబడి నీకేం చేయగలను అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అతిథిని ఏ విధంగా గౌరవించాలన్నది శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నాడు. అంటే ఒక గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి తన సాధారణమైన వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు అతనికి నీకు దాసుని నీకేం చేయగలన్న వ్యక్తి ఎవరు కూడా అడగలేడు. సంపూర్ణంగా ఈ యొక్క ఆధ్యాత్మిక అవగాహన కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. అందులో ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా తన కార్యాల ద్వారా నిరూపిస్తున్నాడు అతిథికి ఏ విధంగా గౌరవించాలి, వారికి ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళని ఏ విధంగా సంతృప్తిపరచాలి, వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే విషయాన్ని కృష్ణుడు దేవదేవుడు అయినప్పుడు కూడా నారదుని పట్ల తన యొక్క కార్యాల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు ఏ విధంగా ఉండాలని. అందులో ఇక్కడ ఇక ఏం చేయగలడు అన్నప్పుడు నారదు కూడా దేవదేవుని శ్రీకృష్ణ అడిగాడు కదా, ఇక సమస్త భోగాలు అడుగుదాము లేదంటే అతి గొప్పమైన పదవులు అడుగుదాము లేదంటే గొప్ప గొప్ప కీర్తి అడుగుదామని ఆయన కోరుకోలేదు. సర్వమైన భక్తులందరూ కూడా తను అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉండాలో ప్రత్యక్షంగా అడిగి చెప్పి నిరూపించుకున్నాడు. ఏ విధంగా అంటే భక్తులందరికి కూడా నీ యొక్క పాద పద్మాలు మోక్షాన్ని ఇచ్చేవి అని ఇక్కడ మనం భాష్యం చదువుకున్నాం. భక్తులకు మోక్షం నొసుకునేవి అఘాత జ్ఞాన సంపన్నులకు బ్రహ్మాది దేవతలను కేవలం తమ హృదయములందు ధ్యానింపగలిగినవి. సంసార కుప్పబడిన వారు తమ ఉద్ధారణ కొరకు ఆశ్రయించిన ఈ పాదపద్మలు నేను గాంచితిని అంటున్నాడు. అందువల్ల సమస్త భక్తులను కూడా మోక్ష మార్గంలో నడిపించేది ఆ యొక్క దేవదేవుని యొక్క పాదపద్మాలు. దేవదేవుని పాదపద్మాల మీద మనం ఎప్పుడు ఎప్పుడైతే మనసును మనం కేంద్రీకరిస్తామో ఏకాగ్రత చేసుకుంటామో అప్పటి మన భోబంధాల నుంచి అది తొలగించి మోక్ష మార్గం వైపు మనం నడిపిస్తుంటుంది. అందులో మనం ప్రతినిత్యం కూడా భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు పాదపద్మాలను ముందుగా దర్శించాలనేదే ముఖ్య విషయం. ఎంతగా మనం పాదపద్మాలను దర్శిస్తూ ఉంటామో అంతగా మనం ఈ యొక్క భోబంధాల నుంచి మనం విడిపడుతూ ఉంటాం. కానీ అందరికీ భగవంతుని చూడగానే నేరుగా ముఖ వచ్చస్సు కానీ లేదా పూర్తి అలంకరణ కానీ లేదంటే ఆ యొక్క మందిరంలో ఉన్న సంపూర్ణ అలంకరణ కానీ వైపు మనం మనసు కేంద్రీకరిస్తాం. కానీ ఎప్పుడు కూడా మనం దేవదేవుని యొక్క పాద పద్మాల మీద మనసు కేంద్రీకరించాలని అని ఇక్కడ చెప్తా ఉందా మేడం. అంతేకాకుండా అఘాత జ్ఞాన సంపన్నులు అంటే జ్ఞానం అనే దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న వ్యక్తులు ఈ యొక్క బ్రహ్మ దేవతలు. బ్రహ్మ యొక్క మొత్తం 12 మంది మహాజనులు కూడా మొదటివాడు. అటువంటి మొదటి వాళ్ళైన సంపూర్ణ జ్ఞాన సంపన్నుడైన ఆ యొక్క బ్రహ్మ కూడా భగవంతుని యొక్క హృదయాన్ని భగవంతుని పాదాలని తన హృదయంలోనే మాత్రం ధ్యానిస్తున్నాడు కానీ నేరుగా ఆయన దర్శించే అవకాశం లభించలేదు. అటువంటి దర్శన భాగ్యం నారదుకు లభించింది. అది నారదుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది అని చెప్తుంది. అంతేకాకుండా సంసార కూపన పడిన వారు ఉద్ధరింపబడడానికి ఒక గొప్ప అవకాశం ఏంటంటే దేవదేవుని శ్రీకృష్ణ పాదాలు ఎవరైతే ఆశ్రయిస్తాడో అటువంటి వ్యక్తి ఈ సంసార కూపన నుంచి బయటపడతాడు. చాలా మందికి సందేహం ఏంటంటే సంసార కూపం అంటే భార్యాభర్త సంసారం కాదు, సంసార కూపం అంటే జన్మ మృత్యు జరావధిని యొక్క చక్రం. ఈ చక్రం నుంచి బయటపడటమే సంసార కూపం. ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఎవరైతే దేవదేవుని శ్రీకృష్ణ పాద పద్మాలు ఆశ్రయిస్తాడో అటువంటి వ్యక్తి సులభంగా ఈ యొక్క సంసార కూపం నుంచి బయటపడతాడు. అటువంటి గొప్ప లాభాన్ని చేకూర్చే నీ పాద పద్మాలు నాకు దర్శనం కలిగింది అని నాదరు ఎంతో ఆనందంతోనే ఆ యొక్క ఆనంద తర్భుజం అవుతూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఏమంటారు ప్రార్థిస్తానంటే ఏ సమయమునందైనా నీ పాద పద్మం మరిచిపోని విధంగా నన్ను అనుగ్రహించు అంటున్నాడు. ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో కూడా నీ పాద పద్మాలు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా నన్ను అనుగ్రహించు. నేను ఎక్కడ ఉన్నను నేను నిరంతరం స్మరించే విధంగా అనుగ్రహించు. ఎందుకంటే నారదుడు త్రిలోక సంచారి, ఎన్నెన్నో ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటాడు కాబట్టి ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఎక్కడ ఉన్నా కూడా నేను నీ పాద పద్మాల్ని స్మరించే విధంగా నన్ను అనుగ్రహించు అంటున్నాడు. తర్వాత ఎటువంటి స్థితి ఎందైనా నీ పాద పద్మాలు విస్మృతి కలగరాకుండా ప్రార్థిస్తున్నాను. అంటే స్థితి అంటే మన కొన్ని సమయాల్లో మనం గొప్ప సంపద కలిగి ఉండొచ్చు, లేదా కీర్తి కలిగి ఉండొచ్చు, లేదా బలం కలిగి ఉండొచ్చు, లేదా మన యొక్క మంచి పదవిని పొందగలిగి ఉండొచ్చు. ఎటువంటి స్థితిని కూడా నేను నిన్ను మర్చిపోకుండా ఉండే విధంగా నన్ను అనుగ్రహించు, లేదా నాకు అటువంటి అవకాశం కల్పించు అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత జన్మ మృత్యు ఆపాలని నేను కోరుకోవట్లేదు. చాలా మంది ఇక్కడ మనం ఏం చదువుకున్నాం, ఈ సంసార కోపం పడిన వారు కూడా భగవంతుని పాద పద్మాలు ఆశ్రయిస్తే అటువంటి వారికి ఈ యొక్క మోక్ష మార్గం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ భక్తుడు ఏం కోరుకుంటున్నాడు, నాకు జన్మ వద్దు మృత్యు వద్దు ఇవన్నీ ఆపాలని కోరుకుంటేది, ఇవి రాని నో ప్రాబ్లం, కానీ ఆ సమయంలో కూడా నిన్ను మర్చిపోకూడదు అంటున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క నానా రకాల జీవరాశుల్లో నేను ప్రవేశించినప్పుడు కూడా, అందులో జన్మలు తీసుకున్నా కూడా నేను నిన్ను మర్చిపోకుండా ఉండాలి, అప్పుడు ఎప్పుడు కూడా నీ నామం జపిస్తూ ఉండాలి, నిన్ను నీ మీద ధ్యానం చేస్తూ ఉండాలి, అటువంటి కోరిక కావాలని ఈ యొక్క నారదుడు దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాడు. ఇది భక్తునికి ఉండవలసిన లక్షణాలని సేమ్ అదే విషయాన్ని శిష్టాశ్రమ మహాప్రభు కూడా మమ జన్మని జన్మనేశ్వరే భగవతాత్ భక్తి రహితకి అని ఆయన వివరిస్తున్నాడు. అందులో భక్తుడు ఎన్ని జన్మలు తీసుకున్నప్పుడు కూడా తాను భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని నిరంతరం మనసులో ధ్యానించాలనేదే ముఖ్య విషయం. కానీ మనం ఈ యొక్క సంపదల కోసం కానీ, కీర్తి కోసం కానీ, లేదా ఐశ్వర్యాల కోసం కానీ, లేదంటే పదవుల కోసం కానీ మనం ప్రాకులాడకూడదు అని ఇక్కడ ప్రత్యక్షంగా నిరూపిస్తున్న నారదుడు. దీనికి భగవంతుని నామాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే ఒకటి, ఎల్లవేళలా భగవంతుని నామాన్ని జపం చేయడం ద్వారా మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవచ్చని ప్రభుపాద చెప్తూ ఉన్నారు. చైతన్య చరితంలోని ఒక చిన్న లీల ఉంది, గురు గోపాల కథ మీ అందరూ తెలిసిందే. ఒక భక్తుడు నిరంతరం భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. ఎంత బాగా జపం చేస్తున్నాడంటే ఆయన ఒక్క క్షణం కూడా భగవంతుని నామాన్ని ఆపకుండా ఉండలేడు. అతను ఎప్పుడైనా నోరు ఆపేస్తే నాలుక భగవంతుని నామానికి రుచిపడి ఉంది కాబట్టి, ఆసక్తి చూపిస్తుంది కాబట్టి, అతను ఆపేసినా కూడా నాలుక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామాన్ని జపిస్తుంది. ఇక ఆ వ్యక్తి ఒకరోజు బహిర్భూమికి అంటే మల విసర్జన చేయడం కోసం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అతనికి సందేహం వచ్చింది, నేను వెళ్తుంది అశుభ్రంగా ఉండే ప్రదేశం కదా, అక్కడ వెళ్ళి నేను భగవన్నామం జపం చేస్తే అది అపరాధం అవుతుందేమో అని భయపడి తను బహిర్భూమికి వెళ్లే సందర్భంలో నాలుకతో నామజపం చేయకుండా గట్టిగా నాలుకను పట్టుకున్నాడు. నాలుగు పట్టుకున్నా కూడా ఆ నాలుక భగవంతుని నామాన్ని ఇంకా ఉచ్చరిస్తుంది. మనం నాలుగు పట్టుకున్నా కూడా భగవంతు నామం ఉచ్చరించినాం మన వల్ల కాదు, కానీ ఆ భక్తుడు భగవంత నామాన్ని నాలుకను పట్టుకున్నా కూడా ఉచ్చరిస్తున్నాడు. అది ఎవరైనా ప్రయత్నించగలరా? కానీ ఆ భక్తుడు చేయగలుగుతున్నాడు భగవంతు నామం ఉచ్చరించడం. అతని యొక్క పరిస్థితిని గమనించి ఆ ప్రదేశంలోకి గోపాలని ఒక చిన్న బాలుడు, 10 సంవత్సరాల క్రాయంగ బాలుడు వచ్చాడు. అతను కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన వ్యక్తి. ఆయన్ని అడిగితే తన సందేహం నిలుగుతుంది అతని ఉద్దేశంతో ఆయన అడిగాడు, నాయన నేను ఈ విధంగా బహిర్భూమి వెళ్తున్నాను, ఈ సందర్భంలో భగవంతుని నామాన్ని జపిస్తే అపరాధం అవుతుందేమో అనుకుంటున్నాను, దీనికి నీ యొక్క సందేశం తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఆ గోపాల్ చెప్పాడు, భగవంతుని నామానికి దేశ కాలాది నియమాలు ఏమి ఇప్పుడు లేవు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎల్లవేళలా భగవంతునామం జపించవచ్చు. ఎవరు చెప్పగలరు నువ్వు బహిర్భూమికి వెళ్ళిపోయినంత చనిపోతావని? తెలియదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా భగవంతునామం జపిస్తూ ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఇచ్చిన వాక్యం తీసుకుని ఆయన ఆ నాలుకను వదిలిపెట్టి హరికృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ ఆయన బహిర్భూమికి వెళ్ళాడు. ఈ వార్త చైతన్య మహాప్రభుకి తెలిసింది. వెంటనే మహాప్రభు ఎంతో ఆనందపత్రి ఆ గోపాలకి గురు గోపాలని పేరు పెట్టాడు. ఎందుకంటే నువ్వు ఇంత చిన్న వయసులో భగవంతునామం పట్ల అంత ఆసక్తిని అంత సంపూర్ణ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నావని చైతన్య మహాప్రభు ఎంతో ఆనందపత్రయ్యాడు. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి భగవంతు నామాన్ని మనం జపం చేసినట్టయితే మనం ఎల్లప్పుడూ కూడా కృష్ణుని గుర్తుపెట్టుకోగలుగుతాం. కొన్ని సమయాల్లో మనం గుర్తుపెట్టుకోవడానికి రకరకాల వ్యక్తులు మనం ఫోన్ చేస్తుంటాం. కొన్ని ఆ ఫోన్కి కొన్ని సమయాల్లో మనం పవర్ అందుకో లేదంటే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం వల్ల ఇంకేదో కారణం వల్ల మనం ఫోన్ చేసే వ్యక్తికి మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అవచ్చు, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడవచ్చు. కానీ కృష్ణు యొక్క నామం ఈ యొక్క జపసంచిని మనం జపమాలు పట్టుకుని జపం చేయడం ప్రారంభిస్తే కృష్ణుడికి నీకు ఉన్న సంబంధం వెంటనే కనెక్ట్ అవుతుంది. దీనికి ఎటువంటి అసౌకర్యం కానీ ఏమీ ఉండదు. అల్లవెల్లడా ఎనీ టైం కూడా మనం ఈ భగవంతుతో మన సంబంధాన్ని పెంచుకోవచ్చు అంటే ఇక్కడ రుజువుతుందన్నమాట. దీనికి కనెక్టెడ్గా భగవంతుడు ఎన్నో రకాలుగా మనం గుర్తుపెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాడు. ఆ అవకాశం కల్పించినా కూడా మనం ఈ భగవంతుని గుర్తుపెట్టుకోవడానికి మనం ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఈ మాయా వ్యామోహంలో పడి ఈ యొక్క విశ్వవాంచల్లో మనం పూర్తిగా నిమగ్నమై భగవంతుని యొక్క నేతృత్వాన్ని ఆయన యొక్క ఆధిపత్యాన్ని మనం అంగీకరించడం ఉన్నాం. దీని చిన్న అనౌన్స్మెంట్ తీసుకున్నట్టయితే మనం మెట్రోపాలిటన్ సిటీస్లో చూసినట్టయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. లైక్ చెన్నై మన దగ్గర ఉంది, అక్కడ చూసినట్టే 15 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్ లేదా 40 ఫ్లోర్స్ ఉంటుంది. అంత పెద్ద బిల్డింగ్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కింద కూలి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, పైన ఏమో సూపర్వైజర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు అంత పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు ఎట్లయిందో. ఆ విధంగా ఒక సందర్భంలో ఒక ఇంజనీర్ పైన బిల్డింగ్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్ పైన నుంచి మొత్తం వర్క్ అనేది బాగా జరిగేలేదో చెక్ చేసుకుంటూ ఉన్నాడు. కిందన కూలివాడు తన పని చేసుకుంటాడు, సిమెంట్ అది కలుపుకుంటూ తన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాడు. అయితే పైన కొద్దు చిన్న చిన్న వర్క్ బ్యాలెన్స్ వర్క్ చేయాల్సి ఉంది. ఆ విషయం చెప్పడం కోసం కింద చెప్పాలంటే మాట వినిపించట్లేదు, సహజం అది. ఎందుకంటే మనం చాలా ఎత్తులో ఉంటే కింద వాళ్ళకి మనం సందేశం ఇవ్వాలంటే అది మెసేజ్ ఇవ్వడం కష్టం. అప్పుడు అతను ఏం చేశాడంటే తన జోబులోంచి 100 రూపాయలు తీసి ఇట్లా నులిపి తిని నేరుగా ఆ దగ్గర పడేవాళ్ళు చాలా కేర్ఫుల్గా వదిలాడు అనమాట. అది రింగ్ 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 తిరుక్కుంటూ నేరుగా వచ్చి ఆ కూలివాడు పక్కన పడింది. కూలివాడు ఆ యొక్క సిమెంట్ కలుపుతూ ఏంటో పక్కన పడిందని చూస్తే ఉండగా పడింది 100 రూపాయల నోటు. చాలా ఆనందపడిపోయాడు, చక్కని 100 రూపాయలు తీసి జోబులో పెట్టేసుకున్నాడు. ఈ పైన ఉన్న సూపర్వైజర్ కొంచెం కోపం చెంది రాస్తెలవాలో, నేను 100 రూపాయలు పడేస్తే పైకి చూడకుండా మళ్ళీ కింద పని చూసుకుంటున్నాడని సరే అని మళ్ళీ జోబులోంచి 500 రూపాయలు తీశాడు. దాని తీసి మళ్ళీ ఉండగా తీసి మళ్ళీ కింద వేసాడు. అది రింగ్ 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 తీసుకుని మళ్ళీ కిందకు పడింది. ఈసారి ఈ వ్యక్తి చూశాడు, ఇప్పుడు 100 రూపాయల నుంచి 500 రూపాయలు పెరిగింది, చాలా బాగుందని టక్కని తీసి మళ్ళీ లోపలేసుకున్నాడు. ఈసారి సూపర్ కోపం వచ్చింది, వీడికి ఎట్లా కాదు అని చెప్పి పక్కన చిన్న రాయి తీసి నేరుగా వదిలేడు కిందకి. తిన్నగొచ్చి బురదపడి తెవేయమని, ఎవడాడు అని పైకి చూశాడు. చూసేసరికి పైకి రా అని చెప్పాడు. అప్పుడు ఈ ఎవరైతే కుకులు ఉన్నారో నేరుగా మైకి వెళ్ళాడు, అయితే ఏం సర్పించారని ఇక్కడ వర్క్ ఎందుకు వదిలేసని చెప్పి వర్క్ చేయించాడు. దీని అనాలిసిస్ ఎట్లా అంటే, మనందరూ కూడా ఈ బౌద్ధ జగత్తులో రకరకాల కామకర్మలను నిమగ్నమైపోయి ఉన్నాం. ఈ మాయా వ్యామోహాలను పడి మనని భగవంతుని గుర్తుపెట్టుకునే విధంగా చేయడం కోసం ఎన్నో రక సోర్స్ చూపిస్తున్నాడు. ఎట్లా మనకి మనం చేసే కార్యంలో మంచి ఫలితం లాగే విధంగా ఓ చిన్న ప్రసిద్ధి కల్పిస్తున్నాడు. మనం ఆహా నేను చేశాను అందువల్ల నాకే జరిగింది అని భగవంతుడు ఇచ్చిన విషయాన్ని గమనించకుండా దాన్ని తీసుకున్నాం. ఓ సర్లే ఈ చిన్న విషయాన్ని గమనించలేదేమని మరికొద్ది ఫెసిలిటీ ఇంకొంచెం లాటరీ తగిలేదో లేదంటే ఉన్నతంగా మంచి పదవి వచ్చేదో ఇంకేదో ఫెసిలిటీ కల్పిస్తాడు, అది సూపర్ మనకి మంచి పొజిషన్ తీసుకెళ్తుంది. అప్పుడు కూడా మనం భగవంతుని గుర్తించాం. ఆ కలిగినప్పుడు ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు, ఈ జీవుడిని ఎట్లా కాదు వీడికి పనిష్మెంట్ ఇవ్వాలని ఒక చిన్న పనిష్మెంట్ ఒకటి నుంచి పైనుంచి వరకు రాయలా వేస్తాడు, సూపర్ ఎట్లా వేస్తాడు. అలా మనం యాక్సిడెంట్లుగా కాలు విరగడం లేదంటే ఇంకేదో ఇంకేదో జరుగుతుంది తెలియదు. అప్పుడు మనకి కృష్ణ రామన్ గుర్తొస్తుంది. అందుకే మనం వెంటనే గోవింద బాలాజీ అని మనం ఎరిగి జగన్ లైక్ భగవంతుని ప్రార్థన చేస్తాం. అప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఆ యొక్క భగవంతుని గుర్తిస్తాం అన్నమాట. అదేవిధంగా గుర్తించిన తర్వాత ఆయన సర్వదా నిమగ్నం అవుతాం. ఆ విధ నిమగ్నమై ఆ యొక్క కార్యక్రమంలో భగవంతుని బట్టి మనం అట్రాక్షన్ పెంచుకుంటూ వెళ్తాం. ఇక్కడ జీవుడు అనే విషయాన్ని తీసుకుంటే కూలివాడు, సూపర్వైజర్ అనే విషయాన్ని తీసుకుంటే గురువు, ఈ యొక్క పూర్తి భవన నిర్మాణానికి యజమాని అయినవాడు భగవంతుడు. అందరు భవన నిర్మాణానికి కార్యక్రమాలు నిర్మగ్నం చేసేవాడు సూపర్వైజరు అనే గురువు, ఈ యొక్క జీవుని అనే కూలివాడిని భగవంత నిర్మాణ చక్రమే జరిగేది, భవన్ చక్రమే నిర్మించే విధంగా తయారు చేయడం కోసం గురువు ఆ యొక్క వ్యక్తిని ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఆ పనిష్మెంట్ తీసుకుని అతను ప్యూరిఫై అయినప్పుడే అతడు ఆ యొక్క భవన నిర్మాణ అయిన భగవంతుడి అనే యజమాని అయిన భగవంతునికి సంపూర్ణ సంతృప్తిని కలిగజేస్తాడు. ఆ విధంగా అతడు ఆ సంతృప్తి కలగడం ద్వారా ఆ యజమాని ఎంతో సంతృప్తిపడి, నాయన నువ్వు ఎంత బాగా సేవ చేశావు కాబట్టి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి సరే సార్ నీకు ఇంత సేవ చేసిన సార్ నీకు ఇవ్వండి అని ఒక కూలివాడు ఏ విధంగా తన వస్తువులు కోరుకుంటాడు లేదా డబ్బు కోరుకుంటాడు, అదేవిధంగా మత్తుడైన వాడు ఏం కోరుకోవాలంటే నేను అంటే ఇక్కడ నాతో ఏ విధంగా కోరుకున్నాడు అదే కోరికను కోరుకోవాలి, కానీ మరే విధమైన తప్పు కోరికలు కోరుకోకూడదు అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే మన యొక్క పురాణంలో కూడా ఈ యొక్క హనుమంతుడు మొత్తం రామాయణ మొత్తంలో అంత సమస్త కార్యక్రమాలు పూర్తయ్యాయి. రామ పట్టక్షేపం పూర్తవుతుంది, అది కూడా పూర్తయింది. రాముడు తన యొక్క తిరిగి తన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు హనుమంతుని పిలిచి, నాయన నువ్వు నాతో పాటు వచ్చాయి రామ్ నాయక రాజ్య ఆధ్యాత్మిక లోకానికి అడిగినప్పుడు అప్పుడు హనుమంతు చెప్పాడు, నేను రాను, నీ నామస్మరణ చేస్తూ ఇక్కడే ఉంటాను, ఇక్కడే నీ యొక్క నామం చేసుకుంటూ ఉండిపోతాను, నాకు నీ యొక్క రాజ్యం పట్ల ఆసక్తి లేదంటాడు. అప్పుడు రాముడు ఎంతో ఆనందపడి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా రాజ్యం రావచ్చు, అది నీకు ఆయనకి వరాన్నిచ్చి భగవంతుని నామాన్ని నిరంతరం జపించే విధానానికి అవకాశం కల్పించాడు. అదేవిధంగా ప్రహ్లాద మహారాజు కూడా నరసింహదేవు నుంచి యొక్క వరాన్ని పొందాడు. హిరణ్యకృష్ణ సంహారం తర్వాత నరసింహదేవుడు ప్రహ్లాద మహారాజు ఆశీర్వదించి నా రాజ్యాన్ని రా అని అడిగినప్పుడు అప్పుడు ప్రహ్లాద మహారాజు, ఈ జీవ జగత్తులో ఉన్న సమస్త జీవులు కూడా నీ ప్రపంచానికి వచ్చిన తర్వాత నేను వస్తాను, అంతవరకు నేను రానని చెప్పాడు. అంటే బద్ధజీవులు పట్ల భక్తునికి లేదా వైష్ణవుడికి ఎంత దయ ఉంటుందండి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందులో నరసింహదేవుడు ఎంతో సంతృప్తి చెందుచింది, నీవు ఎప్పుడైనా అలోకరం రావచ్చు, ఈ భగవంతుని యొక్క ధామానికి జీవులు పంపించే విధంగా నువ్వు రకరకాల దేహాలు తీసుకుంటూ ఈ యొక్క జీవులందరూ కూడా దగ్గర పంపించని నచ్చిన దేవుడు ఆ యొక్క ప్రసాదమానికి ఆశీర్వదించాడు. అందులో మనం ఈ యొక్క భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం కోసం లేదా మన భక్తి మీద మారిగా ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క మార్గంలో మనం ఈ యొక్క పరిపూర్ణత పొంది మన మీద ఆధారపడిన వ్యక్తులు కానీ లేదా సభ్య సమాజంలో భగవంతుని మర్చిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్న వ్యక్తులను కూడా కృష్ణ చైతన్యవంతులుగా చేయడం కోసం మనం వారందరికీ అదే కృష్ణ చైతన్య జ్ఞానాన్ని ఇచ్చి వారందరూ కూడా భగవద్ధం పంపడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ యొక్క మనం యొక్క ప్రత్యక్ష జీవితంలో మనం పరిపూర్ణ పొందాలంటే లేదా ఆ యొక్క కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకోవాలంటే అది మనం అలవాటు చేసుకోకుండా జరగదు, అది అలవాటు చేసుకోవాలి మనం. ఉదాహరణకి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా కృష్ణుని గుర్తుపెట్టే విధంగా మనం ట్రైన్ కావాలి. ఉదాహరణకి మనం మెట్ల మీద వెళ్తూ ఉంటాం, అనస్పెక్టెడ్గా కాల్ జరుగుతాం, అప్పుడు మన నోటి నుంచి కృష్ణ రామ గోవింద అనే పదాలు మనం మలకాలి. ఆ విధంగా మనం కష్టకాలంలోని కలతలోని చిన్న చిన్న కలతల్లోని లేదా పెద్ద పెద్ద కష్టాల్లో కూడా మనం కృష్ణుని నామాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగినప్పుడే మరణ సమయంలో మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవడం సులువవుతుంది. మనం చిన్న చిన్న విషయాల్లో అసలు కృష్ణునే గుర్తుపెట్టుకోకపోతే ఇక మరణ సమయంలో మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాని పని, అసాధ్యం. కానీ చాలా మంది అంటూ ఉంటారు మేము ఇప్పుడే మేము కృష్ణుని భక్తి చేయాల్సిన అవసరం లేదు, మరణ సమయంలో మేము కృష్ణ రామ గోవింద అనేస్తాం అని చెప్తూ ఉంటారు, కానీ అది సాధ్యం కాని పని. ఎందుకంటే మనం మన దైనందిన జీవితంలో ఏ సమయంలో కూడా మనం కృష్ణుని గుర్తుపెట్టుకోలేనప్పుడు మన మరణ సమయం అత్యంత భయానకంగా ఉంటుంది. అటువంటి భయానక సమయంలో ఏ విధంగా కృష్ణుని గుర్తుపెట్టుకోగలుగుతామని అది మనకు వీలు కాని పరిస్థితిని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందులో కృష్ణుని గుర్తుపెట్టుకోవడం కోసం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం మనం ఎప్పుడైతే జపం చేస్తూ ఉంటామో అప్పుడు కృష్ణుని ఎల్లవేళ గుర్తుపెట్టే విధంగా మనం అలవాటు పడతాము. ఆప సమయంలోని లేదా కష్టమయంలో కొని మనం ఈ యొక్క మానసిక భావంలోకి మనం వెళ్ళిపోకుండా కృష్ణుని మీద మనం గుర్తుపెట్టుకుని ఇది నా కృష్ణుడు ఇస్తున్న యొక్క ఒక గొప్ప అవకాశం, కృష్ణుని గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించాడని మనం భావించి ఆ కృష్ణుని పట్ల మనం మరింతగా భక్తిని పెంపొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందులో ఈ ప్రస్తుత కలికాలంలో ఎవరు కూడా కృష్ణుని గుర్తుపెట్టుకోలేని విధంగా తయారై ఉంది. ఎందుకంటే ప్రభుపాద లాస్ట్ క్లాస్లో ప్రభుపాద వివరిస్తూ ఉన్నారు ఈ కలికాలంలో ప్రజలందరూ కూడా పూర్తిగా కలుషితాలతో పాప జీవితం కూడుకున్నారు. ఎవరైతే పాప జీవితం కూడుకుంటాడో అటువంటి వ్యక్తి ఈ యొక్క భగవంతుని యొక్క చింతన కానీ లేదా భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని కానీ అంగీకరించడు అని ప్రభుపాద వివరిస్తున్నారు. అందువల్ల ఆ యొక్క పాప జీవితంతో విముక్తులైన వ్యక్తి మాత్రమే కృష్ణుని అంగీకరిస్తాడు లేదా కృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని స్వీకరిస్తాడనే విషయం మనకు అర్థమవుతుంది. మరి అటువంటి దుస్థితిలో ఉన్న మనకి ఒక గొప్ప అవకాశం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే మనం తీవ్రతగా జపం చేస్తామో లేదా సంకీర్తన నిమగ్నం అవుతామో అప్పుడది మన హృదయాల ప్రక్షాళన చేసి ఆ హృదయాన్ని పవిత్రం చేసి అప్పుడు కృష్ణుని మనం గుర్తించే విధంగా ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించే విధంగా మనం తయారు చేస్తుంది. ఆ విధంగా తయారు కావడం ద్వారా భగవంతుని చేసే గొప్పమైన దివ్యమైన లీలని మనం అవగాహన చేసుకుందాం అవుతాం. అందులో కృష్ణ చైతన్యం సరళంగా తీసుకోవడం ద్వారా ఎటువంటి వ్యక్తి అయినా కూడా క్రమక్రమంగా అతడు శుద్ధభక్తి స్థాయికి అభివృద్ధి సాధించగలుగుతాడు అనే విషయం ఇక్కడ మనకు ప్రూవ్ అవుతుంది అన్నమాట. దీని ప్రత్యక్ష ఉదాహరణలో మనకు సభ్య సమాజంలో ఎంతమంది ఉన్నారు అది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కూడా. అందులో కృష్ణ చైతన్యం మనం అంత సరళంగా తీసుకోవాలి. ఇక్కడ సరళం అంటే ఎటువంటి స్పెక్యులేషన్ చేయకుండా అంటే మానసిక కల్పన లేకుండా అని అర్థం సరళం. కానీ మనం ఎన్నో మానసిక భావాల కల్పనతో కలిగి ఉన్నాం కాబట్టి భగవంతుని యొక్క వాక్కులు కానీ లేదా ఆధ్యాత్మికుడి యొక్క వాక్కులు కానీ మనం స్వీకరించడానికి మనం ముందుకు వెళ్ళాం. అలా ముందుకు వెళ్లకుండా ఉండడం ద్వారా మనం ఆ విషయాన్ని అంగీకరించాం. తద్వారా మనం ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతాం. మనం ఆ పవిత్ర భక్తి స్థాయికి లేదా ఆ శుద్ధభక్తి స్థాయికి మనం చేరుకోవడం కష్టమవుతుంది. శుద్ధభక్తుల స్థాయి చేరడం వరకు మనం ఆ దేవదేవుని యొక్క దివ్యమైన లీలను కానీ లేదా దివ్యమైన కర్మలు కానీ మనం అవగాహన చేసుకోవడం చాలా కష్టమైన విషయం ఇక్కడ ప్రూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం పవిత్రమైన శుద్ధభక్తులుగా మారుతామో అప్పుడు భగవంతుడు గురువు ద్వారా ఆ యొక్క జీవుని పట్ల లేదా ఆ శుద్ధభక్తుని పట్ల సంతృప్తి చెంది అప్పుడు ఆ భక్తునికి ఏం కావాలి నీకు అని ఇక్కడ ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు అడిగాడో ఏమి నీకు చేయగలను అడిగాడో అదేవిధంగా ఆ భక్తుని కూడా దేవదేవ శ్రీకృష్ణుడు కూడా ఏం నేను చేయగలను అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి రకరకాల సౌకర్యాలు సంపదలు ఐశ్వర్యాన్ని అన్నీ ఇస్తాడు ఏం కావాలంటే అవి, కానీ భక్తి అనే విషయం అంటూ ఇవ్వడు. ఎందుకంటే భక్తినిచ్చాడంటే భగవంతుడు ఆ భక్తుడికి దాసుడు అవుతాడు కాబట్టి భక్తులని ఇవ్వనే ఇవ్వడు. ఎప్పుడు భక్తి ఇస్తాడంటే అతను సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడే. మరి సంపూర్ణంగా ఎప్పుడు సంతృప్తి చెందుతాడంటే భక్తుడు భగవంతుని యొక్క గురువు యొక్క సూచనలను ఖచ్చితంగా స్వీకరించి అతను సేవ చేసి పరిపూర్ణుడు అయినప్పుడే భగవంతుడు సంపూర్ణంగా సంతృప్తి చెందుతాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందువల్ల మనందరూ కూడా భక్తి మార్గంలో అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనని ఖచ్చితంగా అనుసరిస్తూ ఆ యొక్క భగవంతుని పట్ల నిస్వార్థ సేవను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మనం భక్తి మార్గంలో అభివృద్ధిని సాధించగలుగుతాం. ఆ విధంగా సాధించి మనం ఆధ్యాత్మిక గురువుని సంతృప్తిపరచిన వెళ్తాం. ఆధ్యాత్మిక గురువుని యొక్క సంతృప్తిని ద్వారా మనం భగవంతుని సంతృప్తిని సులభంగా పొందగలుగుతాం అన్నమాట. అందువల్ల యశ్వప్రసాద భగవత్ ప్రసాద యశ్వప్రసాద నగతి కుతోపి ధ్యాయంతు వంశ యశ్వంజం వందే గురు శ్రీ చరణాలను ప్రతిరోజు కూడా ఉదయం మనం పాడుతూ ఉంటాం. అందులో ఆధ్యాత్మిక గురువు యొక్క కృప లేకుండా మనం భగవంతుని అవగాహన చేసుకోలేము. అందువల్ల అటువంటి ఆధ్యాత్మిక గురుని రోజుకు 3 సార్లు మనం ఖచ్చితంగా మన్నం చేసుకోవాలి, ప్రార్థన చేయాలని ఈ యొక్క గురువాశ్రమంలోని వివరిస్తుందన్నమాట. అందువల్ల మనందు కూడా భక్తి మార్గంలో అనుసరిస్తాం కాబట్టి ప్రతి నుంచి కూడా ఆధ్యాత్మిక గురుని మనం 3 సార్లు మనం కీర్తించి లేదా మన్నం చేసుకుని ఈ యొక్క దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ భక్తి సేవలో మనం అభివృద్ధి సాధించాలని ఇక్కడ నారదు భగవానుడు ప్రత్యక్షంగా తన యొక్క కార్యాల ద్వారా తన యొక్క చర్యల ద్వారా నిరూపిస్తానంది ఈ శ్లోకంలోనే మనం తెలుసుకోవాల్సింది. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. జయ శ్రీ రాఘవన్ భగవాన్కి శిల ప్రభుపాదానికి గౌర ప్రేమ అంది.